నేను మంచి మనస్సాక్షిని ఎలా కలిగి ఉండగలను? శుభోదయం. నేటి పాడ్కాస్ట్ వింటున్నందుకు ధన్యవాదాలు. మనం ఈ వారాన్ని అర్నాల్డో అనే ఒక శ్రోత నుండి వచ్చిన ఒక పదునైన మరియు బలమైన ప్రశ్నతో ప్రారంభిస్తున్నాము. టోనీ మరియు పాస్టర్ జాన్ గార్లకు నమస్కారం. ఈ పాడ్కాస్ట్ కోసం మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. ఈ ప్రశ్నతో గత 2 దశాబ్దాలుగా నేను ప్రయాసపడుతున్నాను. అది ఏమిటంటే, నేను మంచి మనస్సాక్షి కలిగి ఎలా జీవించగలను? అపోస్తలుడైన పౌలు తరచుగా మనస్సాక్షి గురించి మాట్లాడుతారు. ప్రత్యేకంగా మంచి మనస్సాక్షితో జీవించడం అనేది అతడు క్రైస్తవుడిగా మారడానికి ముందు కూడా ఉన్న విషయాన్ని తెలుస్తుందా? అతడు క్రైస్తవుడిగా మారడానికి ముందు కూడా ఉన్న విషయమని తెలుస్తుంది. అలాగే మంచి మనస్సాక్షి క్రైస్తవ నాయకుల కోసం అవసరమైన అర్హత అని మనం చూస్తాము. అంతేకాక మంచి మనస్సాక్షి కలిగి ఉండటం అనేది ప్రతి విశ్వాసికి క్రైస్తవ జీవితంలో ఒక ముఖ్యమైన లక్ష్యం. పౌలు ఈ సందర్భాలలో మనస్సాక్షి అనే పదాన్ని ఉపయోగించిన విధానాన్ని నేను చదివినప్పుడు దాని అర్థం దేవుడు తనకు వెల్లడించిన ప్రతిదానికి విధేయతతో నడవడం అని చెబుతున్నట్లు అనిపిస్తుంది. తన అంతరంగ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి క్రీస్తు రక్తంలో నమ్మకం ఉంచుతున్నాడని అర్థం కాదు. అంతరంగ పాపం మరియు ప్రగతిశీల పవిత్రీకరణ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను, మరియు నేను పవిత్రతలో ఎదగడానికి అవసరమైన కొత్త వాటిని మరియు కొన్నిసార్లు పాత వాటిని దేవుడు ఎప్పటికప్పుడు నాకు వెల్లడిస్తుంటాడు. ఇవి చాలా నిజమైన పాప సమస్యలు. వీటిని నేను కేవలం లైట్ స్విచ్ ఆఫ్ చేసినట్లుగా నేరుగా ఆపలేను. ఇవి దీర్ఘకాలికమైన నిరంతర పోరాటం మరియు సంఘర్షణలో నిమగ్నమై ఉన్నవి. కాబట్టి నేను ప్రతిరోజు క్షమాపణ కోరుతూ ప్రార్థిస్తాను. నేను ప్రస్తుతం పశ్చాత్తాపపడి మరింత పవిత్రంగా మారాల్సిన ముఖ్యమైన మార్గాల గురించి నాకు ఎల్లప్పుడూ తెలుసు. గనుక నాకు మంచి మనస్సాక్షి లేదని అర్థం. కాబట్టి మంచి మనస్సాక్షి అనేది క్రైస్తవ జీవితానికి ముఖ్యమైనదైతే, పౌలు ఎప్పుడు మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నాడంటే, అయితే నా జీవితంలో పాపం గురించి నాకు ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది మరియు ప్రతిరోజు క్షమాపణ కోసం ప్రార్థించాల్సి ఉంటే, నేను లేదా మరి ఏ క్రైస్తవుడైనా మంచి మనస్సాక్షిని ఎలా పొందగలము? అర్నాల్డో తన ప్రశ్నను అడిగే ముందు గణనీయమైన పరిశోధన చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఆ ప్రశ్నలో ఉల్లేఖించిన వచనాలలోనే సమాధానం దొరికే అవకాశముంది. నేను కూడా కొన్ని వచనాలను జత చేయాలనుకుంటున్నాను. ఇవి ఈ అంశాన్ని మరో కోణంలో చూడటానికి సహాయపడతాయి. ఈ ప్రశ్నను అతడు యాదృచ్ఛికంగా అడగలేదు, గంభీరంగా పరిశీలించి అడిగారు. కాబట్టి సమాధానం ఎక్కడ ఉందంటే అతడు చెప్పిన వచనాలలోనే దాన్ని కనుగొనవచ్చు. అయితే అతడు ఆ వచనాల నుండి కొన్ని తార్కిక నిర్ణయాలు చేసుండవచ్చు. అవి తప్పుగా ఉండే అవకాశముంది. అంతరంగంలో నివసించే పాపం. ఆ ప్రశ్న యొక్క శక్తి నాకు బాగా అర్థమైంది. అనుభవపూర్వకంగా నాలో నిరంతరంగా ఉన్న అంతరంగ పాపం గురించి అర్నాల్డోకు ఉన్న లోతైన అవగాహనను నేను పంచుకుంటున్నాను. కాబట్టి మంచి మనస్సాక్షితో నడవడం నాకు అంత సులభం కాదు. రోమీలకు రాసిన పత్రిక 7:17-23 వచనాలలో పౌలు చెప్పిన మాట అదే. మన అందరిలో అవినీతి మరియు అంతరంగంలో ఉన్న పాపం మిగిలి ఉన్నాయి. మనం దీని గురించి ఎంత స్పష్టమైన అవగాహన కలిగి ఉంటామో, మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలనే పోరాటం అంత తీవ్రంగా అనిపిస్తుంది. ఈ జీవితంలో ఎవరూ పాపం లేని పరిపూర్ణతను పొందుకోలేరని కొత్త నిబంధన చెబుతుంది. నాకు ఒక విషయం అర్థమైంది. నా ఉద్దేశం ప్రకారం అది చాలా తీవ్రమైన ప్రశ్న అని నేను అనుకుంటున్నాను. ఈ జీవితంలో ఎవరు పాపరహిత పరిపూర్ణతను పొందలేరని మొత్తం కొత్త నిబంధన సూచిస్తుంది. మనం దానిని పరిష్కరించుకోవాలి. అది ఒక ప్రాథమిక విషయం. ఈ జీవితంలో ఎవరు పాపం లేని పరిపూర్ణతను పొందలేరు. మా రుణములు క్షమించుము అని ప్రార్థించమని యేసు చెప్పాడు. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అవి పక్కపక్కనే కలిసి ఉంటాయి. ప్రతిరోజు ఆ రెండింటిని గూర్చి ప్రార్థించాలి. పౌలు ఇలా అన్నాడు, ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకునటలేదు. గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకునవలనని పరిగెత్తుచున్నాను. తనలో నివసించే పాపాన్ని ప్రస్తావించి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అని నిరుత్సాహంగా రోదించాడు. తనకు స్పష్టమైన మంచి మనస్సాక్షి ఉందని, నాకు పశ్చాత్తాపం అవసరం లేదు అని దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్న పరిసయుడికి వ్యతిరేకంగా, దేవా పాపినైన నన్ను కరుణించు అని చెప్పిన పన్ను వసూలు చేసే సుంకరి వైపు యేసు చూపిస్తూ, తన పాపం గురించి కరుణ కోసం కేకలు వేసినవాడు నీతిమంతుడుగా తీర్పు తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడని ఆయన చెప్పాడు. అతను తన పాపాలను అంగీకరించడం మంచిది. నాలో పాపం లేదు, నాకు స్పష్టమైన మంచి మనస్సాక్షి ఉంది, పశ్చాత్తాపడటానికి నా దగ్గర ఏ పాపం లేదు అని చెప్పడం కాదు. మనం ఆ శక్తిని అనుభవిస్తున్నాము. ఇప్పుడు మొదటి యోహాను 1 అధ్యాయం ప్రత్యేకంగా ప్రకాశవంతం వెలుగును ఇవ్వడమే కాకుండా మంచి మనస్సాక్షితో పాటు పరిష్కారాన్ని అందించే ఒక సత్యాన్ని కూడా మనకు ఇస్తుందని నేను భావిస్తున్నాను. వెలుగులో నడవడం. 1 యోహాను 1:6-7 నేను ఇక్కడ చదువుతున్నాను. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇప్పుడు అది ఆశ్చర్యకరంగా అద్భుతమైనది. మనం వెలుగులో నడిచిన ఎడల యేసు రక్తము మనలను పవిత్రులనుగా చేయును. అద్భుతం. 1 యోహాను 1:8 ఇలా చెబుతుంది, మనము పాపము లేనివారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. ఇప్పుడు అతను దాన్ని తిరిగి చెబుతూ, వెలుగులో నడుచుకోండి అని నేను చెప్పినప్పుడు నా ఉద్దేశం పాపరహితమని అనుకోకండి అని అంటున్నాడు. 1 యోహాను 1:9-10 ఇలా చెబుతోంది, మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఇప్పుడు ఈ వాక్య భాగంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, యేసు రక్తం మన పాపాల నుండి మనల్ని శుద్ధి చేయడానికి మనం వెలుగులో నడవాలి అని అది చెబుతుంది. తరువాత అతను ఆ వెలుగులో నడవడం అంటే పాపరహితం కాదు అని చెబుతాడు. అలా చెబితే మనం అబద్ధికులం. తర్వాత అతను వివరిస్తూ, మనం వెలుగులో నడిస్తే మనం పాపాన్ని గుర్తించడానికి, పాపం ఏమిటో తెలుసుకోవటానికి, దానిని ద్వేషించడానికి మరియు ఒప్పుకోవడానికి మనకు తగినంత స్పష్టత ఉంటుందని గమనిస్తాము. అప్పుడు మనం నిరంతర శుద్ధీకరణను మరియు క్షమాపణను అనుభవిస్తాము. మంచి మనస్సాక్షి కలిగి ఉండటం అంటే వెలుగులో నడవడం లాంటిదే. ఈ వాక్య భాగాన్ని వివరించడానికి నేను మనస్సాక్షి శ్రేణిని ఉపయోగిస్తే దీని నుండి నేను ఏమి నేర్చుకుంటాను? మంచి మనస్సాక్షి అంటే వెలుగులో నడవడం లాంటిదే. క్రైస్తవులు, నేను వెలుగులో నడుస్తున్నాను, నేను మంచి మనస్సాక్షితో నడుస్తున్నాను అని చెప్పగలగాలి. అంటే మనం చెడు మనస్సాక్షిని కలిగి ఉండటాన్ని అంతరంగంలో ఉన్న పాపంతో సమానం చేయకూడదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పే అతి ముఖ్యమైన విషయం అదే కావచ్చు. టోనీ, మళ్ళీ చెప్పనివ్వండి. 1 యోహాను 1:9 నేను చెప్పిన దాని నుండి చెడు మనస్సాక్షి కలిగి ఉండటం అంటే అంతర్లీనంగా ఉన్న పాపం కలిగి ఉండటం లాంటిది కాదని నేను భావిస్తున్నాను. అవి ఒకేలా ఉండవు. మన నిర్మలమైన మనస్సాక్షి. అర్నాల్డో ఇచ్చిన ప్రశ్నకు నా ప్రాథమిక సమాధానం అదే. రోమేల్కు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఉన్నట్లుగా అంతర్లీనంగా ఉన్న పాపం యొక్క వాస్తవికత గురించి తనకు తెలిసినంతవరకు తనకు మంచి మనస్సాక్షి ఉండదని అతను భావిస్తున్నాడు. ఇప్పుడు అది నిజమైతే పౌలుకు ఎప్పటికీ మంచి మనస్సాక్షి ఉండదని నేను అనుకుంటున్నాను. కానీ తనకు మంచి మనస్సాక్షి ఉందని అతను స్పష్టంగా చెబుతున్నాడు. నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. సంఘ పెద్దలు కూడా అలాగే చేయాలని పౌలు ఆశిస్తున్నాడు. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకునువారై ఉండవలెను. అదే క్రైస్తవులందరి లక్ష్యం. మొదటి తిమోతి 1:5 ప్రకారం ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయము నుండియు మంచి మనస్సాక్షి నుండియు నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే. మనం ఈ జీవితంలో మంచి మనస్సాక్షిని పాపరహిత పరిపూర్ణతతో సమానం చేయాలి, లేదా చెడు మనస్సాక్షిని అంతర్లీనంగా ఉన్న పాపం లేదా మిగిలిన అవినీతి ఉనికితో సమానం చేయాలి అని నేను అనుకోవడం లేదు. బదులుగా స్పష్టమైన లేదా మంచి మనస్సాక్షి అంటే వెలుగులో నడవడం లాంటిది. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేనివారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. దావీదు యొక్క ఉదాహరణ. అంతర్గతంగా నివసించే పాపం నిరంతరంగా ఉన్నప్పటికీ అదే సమయంలో మంచి మనస్సాక్షి కూడా కలిగి ఉండగలం అనే అంశాన్ని పౌలు మరియు యోహాను పాత నిబంధనలోని కీర్తనల నుండి స్వీకరించారని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకు 25వ కీర్తనలో దావీదు తాను పాపినని 3 సార్లు ఒప్పుకున్నాడు. తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును, యెహోవా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. ఈ కీర్తన 21వ వచనంలో ఇలా ముగుస్తుంది, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దావీదు దేవుని ప్రేరణతో ఇలా రాస్తున్నాడు. కీర్తనలలో ఇది ఒకటే కాదు, నీతిమంతులను దుష్టులను వేరుచేసే కీర్తనలు చాలా ఉన్నాయి. నీతిమంతులు నిజంగా నీతిమంతులు, వారు వెలుగులో నడుస్తున్నారు, వారికి మంచి మనస్సాక్షి ఉంటుంది. తనలో యథార్థత నిర్దోషత్వము ఉన్నప్పటికీ అంతరంగంలో ఉన్న పాప స్వభావాన్ని బట్టి పాపం కొన్నిసార్లు తనలో నుండి బయటపడుతుందని దావీదుకు తెలుసు. అది జరుగుతుంది. అయితే అంతరంగంలో ఉన్న ఆ పాప స్వభావం దావీదు తన యథార్థత మరియు నిర్దోషత్వము అని పిలిచే దానిని రద్దు చేయలేదు. పౌలు మరియు యోహాను ఈ విషయాన్ని గ్రహించారని నేను అనుకుంటున్నాను. వారు పాత నిబంధనలో మునిగిపోయి ఆ విధంగా భాషను ఉపయోగించారు. మనం అపరిపూర్ణులమైనప్పటికీ వెలుగులో నడవటం అనే భాషను యోహాను ఉపయోగించాడు. మనం అపరిపూర్ణులమైనప్పటికీ మంచి మనస్సాక్షితో నడవడం అనే భాషను పౌలు ఉపయోగించాడు. దావీదు, పౌలు మరియు యోహాను ఈ విధంగా ఆలోచించడానికి వీలు కల్పించిన కీలక అంశం ఏమిటంటే, వారి పాపాలన్నీ తొలగిపోవడానికి దేవుడు గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడని వారికి తెలుసు. ఇలా దేవుడు చేయబోతున్నాడని దావీదుకు తెలుసు, మరియు పౌలు యోహానులకు అది దేవుడు చేశాడని తెలుసు. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం అంటే మంచి మనస్సాక్షితో నడవడం, వెలుగులో నడవడం లేదా యథార్థత కలిగి ఉండటం లాంటిది అని అర్నాల్డో చెప్పడం సరైనది కాదని నేను భావిస్తున్నాను. అవి గుణానికి సంబంధించిన లక్షణాలు, ఆరోపించబడిన నీతి కాదు. అయినప్పటికీ యేసు రక్తం ద్వారా వారి పాపాలన్నింటినీ కప్పివేయడం వలన వారు తమ మనస్సాక్షిని, నడకను, యథార్థతను కృతజ్ఞతతో మరియు నమ్మకంతో చూడటానికి వీలు కల్పిస్తుంది. అది అసంపూర్ణమైనప్పటికీ దేవుడు నిజంగా అది మంచిదని అంగీకరిస్తాడు. యథార్థత గల వ్యక్తులు. ఇక్కడ చివరిగా ఒక అర్థం ఉంది. ప్రజలు సరే ఇది ఎలా ముఖ్యం అని అనుకోవచ్చు. ఇది ఎలా ముఖ్యమో ఇక్కడ ఒక నిర్దిష్ట ఉదాహరణ ఉంది. ఒక పాస్టర్ తన భార్యకు నమ్మక ద్రోహం విషయంలో తప్పుగా ఆరోపించబడ్డాడని అనుకుందాం. సంఘంలో ఎవరో ఒకరు అతన్ని ద్వేషించి అతనిని తొలగించాలని కోరుకుంటున్నారు. కాబట్టి అతనిపై ఆరోపణలు చేశారు. తన పిల్లలు అక్కడ ఉండగా, భార్య చూస్తుండగా సంఘం లేదా పెద్దలు ముందుకు సత్యాన్ని చెప్పడానికి వచ్చినప్పుడు, సరే అవును, నేను అందరిలాగే పాపిని, నేను వ్యభిచారుల కంటే గొప్పవాడిని కాదు, ప్రతి ఒక్కరూ అంతరంగంలో పాప స్వభావాన్ని కలిగి ఉంటారు, అది అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటుంది, నన్ను ఎవరు పెద్దగా పట్టించుకోకూడదు, నేను ఎవరికన్నా గొప్పవాడిని కాదు అని సంఘానికి చెప్పడానికి అతనికి సమయం కాదు. కాదు కాదు, మీ పిల్లలు వింటూ ఉండగా, మీ భార్య చూస్తూ ఉండగా సంఘం మొత్తం ఆశ్చర్యపోతుంటే అలా చెప్పడానికి ఇది సమయం కాదు. ఆ సమయంలో మీరు చెప్పాల్సింది ఇది, నా మనస్సాక్షి స్పష్టంగా మంచిగా ఉంది, నేను నిజాయితీపరుడిని, నేను వెలుగులో నడిచాను, నేను నా భార్యను తప్ప ఆ స్త్రీని కానీ మరే స్త్రీని కానీ లైంగికంగా తాకలేదు, ఈ ఆరోపణ నిజం కాదు అని చెప్పాలి. సంఘ పెద్దలకు మరియు మిగిలిన వారికి మనం మంచి మనస్సాక్షితో నడవాలని పౌలు చెప్పినప్పుడు, యోహాను వెలుగులో నడుచుకోవాలని చెప్పినప్పుడు దాని యొక్క ఒకానొక భావం ఇదే అని నేను అనుకుంటున్నాను.